ज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोः गणितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरुहो रसिकाः भुवि भावुकाः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ఒకప్పుడు రేపల్లెలో యశోదామాత వృద్ధుటే శ్రీకృష్ణ పరమాత్ముడికి కడుపు నిండా పాలిచ్చి ఆడుకోవడానికి పిల్లలతో కలిసి బయటికి పంపి ఆ తర్వాత పెరుగు చిలకడం మొదలుపెట్టింది. కృష్ణుడు తల్లిని ఆనంద పరవశ చెయ్యడానికి ఆవిడకి ఆనందం కలిగించడానికి కొంత కొంటెతనం చూపించడానికి భగవంతుడు సహజంగా ఎవరినైనా అల్లరి పెట్టాడు అంటే అవతల వాడికి ఉన్న మహాపాపాలు పోతాయి. శ్రీకృష్ణుడు అల్లరి పెడితే మన చిల్లర పాపాలు పోతాయట. అందుకని మన పాపాలు పోగొట్టడానికి కూడా భగవంతుడు ఎప్పుడెప్పుడు అలాగా అల్లరి చేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే బాల్యలీలలో కృష్ణుడు చేసినటువంటి ఆ కొంటి పనులన్నీ కోటి కోటి జన్మల మహాపాపముల వినాశనము చెయ్యడానికి అని వ్రజభాగవతంలోనూ చెప్పారు. గర్గుడైతే ఇంకా బాగా వర్ణించాడు, భాగవతంలో కూడా అదే చెప్పాడు. కృష్ణుడి లీలల ద్వారా అప్పుడప్పుడు తల్లికో తండ్రికో చుట్టుపక్కల వరకో కష్టం కలిగినట్టు అనిపించేది ఒక కించిత్ కాలం. ఆ కష్టం వల్ల వారికి ఉన్న నష్టం తొలగిపోయేది. చివరికి వాళ్ళందరినీ పుణ్యాత్ములే చేసేవాడు ఆయన. అందుకే ఏ రోజైనా కృష్ణుడు అల్లరి చేయకపోయినా ఎవరింటికైనా వెళ్ళకపోయినా వ్రేపల్లి వ్రాసులంతా చాలా బాధపడిపోయేవారు. వ్రేపల్లి నుంచి బృందావనం వచ్చిన తర్వాత ఇక కృష్ణుడు చూడకుండా ఒక క్షణం ఉండలేకపోయేవారు. బృందావనం నుంచి మొదలు వెళ్ళాక ఇక నిత్యం ఏడుస్తూనే కూర్చున్నారు కృష్ణుడి కోసం. మనకి జగద్గురుడు ఎదురుగుండా ఉన్నప్పుడు విలువ తెలియకపోయినా ఆయన దూరం అయ్యే కొద్దీ ఆ విలువ తెలుస్తుంది. మళ్ళీ మధుర నుంచి ద్వారకానగరం వెళ్ళాక ఆ మధుర చుట్టుపక్కలున్న సూరసేన మాధుర దేశాల రాజులైతే ఎంతో శోకించారు. చెప్పాను కదా భగవంతుడు దగ్గరున్నప్పుడు విలువ తెలియదు, దూరం అయ్యాక అయ్యో అటువంటి పరమాత్ముడికి దూరం అయ్యామే అని ఏడుస్తారు. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అందుకే సాధ్యమైనంత వరకు దగ్గరున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అమ్మని ఏడిపించాడంటే ఆవిడికి అంతకంత ఆనందం కలగజేసేవాడు. యశోదకి ఇతని అల్లరంటే ఇష్టం. ఇతడు అల్లరి చేయకపోతే ఒక క్షణం ఆవిడికి తోచదు. కానీ మళ్ళీ ఇంట్లో ఉండి అల్లరి చేస్తూ ఉంటే పనులు ఎక్కడవ్వబోనని పాలిచ్చి ఆడుకోవడానికి తోటి పిల్లలతో బయటికి పంపి ఆయన అలా వెళ్ళగానే ఈవిడ పనులు ఈవిడ చూసుకునేది. అలాగే ఒకనాడు కృష్ణుడికి పాలిచ్చి బయటికి పంపింది, ఆయన అలా వెళ్ళగానే పెరుగు చిలకడం మొదలుపెట్టేది. ఆవిడ ఒక స్టూల్ మీద కూర్చునేది, ఒక పీట మీద కూర్చునేది, అది బంగారం పీట. ఆ పీట మీద ఎక్కడ కూర్చునేది, ఇటువంటి ఒక స్తంభం దగ్గర, గుండ్రంగా ఉన్న స్తంభం దగ్గర కూర్చునేది. ఇలా నలుచదరంగా ఉన్న, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఆ స్తంభం పెరుగు చిలకడానికి పనికిరాదు. పెరుగు చిలకడానికి స్తంభం ఎప్పుడూ కూడా వృత్తాకారంలో ఉండాలన్నమాట. కొంతమంది చూసారా చక్కగా చీర కడితే కొండకు చీర కట్టినట్టుగా ఉంటుంది, అదో అదృష్టం పూర్వజన్మ సుకృతం. అలాంటి వాళ్ళు పెరుగు తిరగడానికి కవ్వానికి స్తంభంగా ఎంతమందికి వస్తారు. కాకపోతే మనం అమ్మా మీరు కాసేపు పెరుగు తిరుగుదాం అనుకుంటున్నాం స్తంభంగా పనికిరండి అంటే వాళ్ళు కొంచెం కోపగించే ప్రమాదం ఉంది. కానీ నిజంగా ఒక మహాత్మురాలు అలా ఉపయోగపడింది వనసపానేటి మా చిన్నప్పుడు. ఆ ముచ్చట్లు ఇప్పుడు చెప్పడానికి భాగవతంలో కుదరదు. భాగవతం చాలా పెద్దది కదండి, భాగవతమే ఒక మహాగ్రంథం. అందులోకి ఈ కవిత్వాలన్నీ వచ్చి 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 చెప్పాలంటే కనీసం ఒక ఏడాది కంటిన్యూషన్గా భాగవతం చెప్పాలి. సంవత్సరం పాటు అన్నీ విడిచిపెట్టి ఎక్కడో తోట కూర్చుని భాగవతం చెప్పుకోవాలి. ఒకప్పుడైతే మేము అలా అనుకున్నాం, చాతుర్మాస్య దీక్షంతా ఒకే చోట గడిపేద్దాం, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ నాలుగు నెలలు అని. పాదర్తి బాలకృష్ణ గారు, ఆయన భార్య సరోజిని గారు అదే మాట అడిగారు. అడిగిన వాళ్ళకి నాలుగు నెలలు చోట ఉండడానికి కుదరలేదు, అడగబడిన ఆయనకి కుదరలేదు చాతుర్మాస్యం పోయించేవరకు. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్ష అంటే నాలుగు నెలలు చోట ఉండడం కష్టమని కలియుగంలో చాతుర్మాస్యం కాస్త రెండు మాసాల్లోకి దిగింది. అందుకే ఈ మధ్యన రెండు మాసాల్లో చాతుర్మాస్య దీక్ష ముగిస్తున్నారు. కాలప్రభావం, కలియుగ ప్రభావం. ఇప్పుడు ఆ తర్వాత రెండు నెలల్లో పోయి ఒక నెల అవుతుంది, నెల పోయి 15 రోజుల్లోకి వస్తుంది, 15 పోయి సప్తాహంలోకి వస్తుంది. ఏం చేస్తాం మరి, కలియుగం కదా, ఆయువు తగ్గిపోతుంది. అందుకనే కలియుగంలో ఒక్క క్షణకాలం చాలన్నారు భక్తితో. ఒక క్షణకాలమైనా భగవన్ నామస్మరణం చేసినా భాగవతం విన్నా చాలు. ఈ మహాత్మురాలు ఒక గుండ్రంగా ఉన్న స్తంభం దగ్గర పీట వేసుకూర్చుని ఆ స్తంభానికి ఆంచి ఒక పెద్ద పెరుగుకుండ పెట్టింది. మళ్ళీ పెరుగుకుండా అటు ఇటు దొల్లిపోకుండా కింద ఒక కుదురు పెట్టింది, వెదురుతో తయారు చేసిన కుదురు. కవ్వం పట్టుకొచ్చింది, కవ్వానికి ఒక తాడు తగిలించి, ఈ తాడు స్తంభానికి చుడతారుగా, స్తంభానికి కవ్వానికి తాడు తగిలించి ఆ తాడు రెండు చేతులతో పుచ్చుకొని అటు ఇటు రెండు చేతులతో తిప్పుతూ ఉంటే కవ్వం గిర్రని తిరుగుతుంది. కవ్వం తిరుగుతూ ఉంటే ఈ కవ్వం పెట్టబడిన పెరుగు చిలకబడుతుంది. ఆ పెరుగులో ఉన్నటువంటి చిక్కని చక్కని పెరుగులో ఉన్నటువంటి వెన్న పైకి వస్తుంది. ఆ తర్వాత అందులో కాసిన నీళ్లు కూడా కలుపుకొని ఆ మజ్జిగ తాగితే, వెన్న తీసేసిన తర్వాత ఆ మజ్జిగ తాగితే ఎంత రుచిగా ఉంటుందో. రోజు అలాంటి మజ్జిగను ఒక 5-6 గ్లాసులు తాగామంటే గ్యాస్ ట్రబుల్ పొరపాటును కూడా ఉండదు. అందులో ఎప్పుడూ కూడా ఆరోగ్యరీత్యా మజ్జిగ చాలా మంచిది కనుక పూర్వం పెరుగు చిలికేవారు. ఈవిడ కూడా పెరుగు తిరుగుతుంది. ఆ పెరుగు తిరగడానికి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే ఆ రోజుల్లో పెరుగు చాలా గొప్ప పెరుగు, చిక్కని చక్కని పెరుగు, కమ్మని పెరుగు. అందులోంచి వెన్న తీయాలి, తీయడం అదొక ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల శరీరం కూడా ఏమైపోతుందన్నమాట, సన్నబడిపోయి ఆరోగ్యంగా తయారవుతారు. ఇప్పుడు ఆవిడ స్టూల్ మీద కూర్చుని పెరుగు తిరుగుతుంది. ఆహా, అది పెరుగు తిరుగుతున్న దృశ్యం. ఆ దృశ్యం చూడడానికి బ్రహ్మగారు దిగొచ్చాట బ్రహ్మలోకం నుంచి. కర్రకమలారుణ కాంతి కవ్వపుత్రాడు పవడం పున్ను దీవ పగిది మెర్రయ్యా, క్రమముతో రజ్జు ఆకర్షింపపాలిండ్లు వీడ్వడి ఉండుంటివి కన్నత్త, కుచకుంభముల మీది కొంగుదారగ చిక్కువడు చుహారావళి బయలు వడగా, పొడమిన చెమటతో పుల్పారు నిమ్మోము మంచుపై బడిన పద్మంబు తెగుడ, కౌనుకునియంగ కంకణ క్వణన మెసగ తురుము బిగివీడ కర్ణికాద్యుతులు మెరయ్యా, బాలునంకించి పాడెడు పాట వలన తరువులు ఇగురత్త పెరుగిల్ తి తరువదొచ్చే. యశోదాదేవి చేతులు పగడాల వంటి కాంతితో ఉంటాయి. తామర పువ్వులు ఎంత ఎర్రగా ఉంటాయో యశోద చేతులు అంత ఎర్రగా ఉంటాయి. కొంతమంది చేతులు నిజంగానే అలాగే మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట, ఒక అరుణవర్ణంలో ఉంటాయి. అరుణవర్ణంలో ఉన్న యశోద తన చేతులతో కవ్వానికి ముత్యాల తాడు తగిలించింది. కవ్వానికి వేసినటువంటి తాడు ముత్యములతో తయారు చేసిన తాడు. ముత్యాల తాడు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, నా పంచెలా తెల్లగా ఉంటుంది ముత్యం. ముత్యాల తాడుని తన చేత్తో పట్టుకుంది ఆవిడ. ఆవిడ చేతులు ఎలా ఉన్నాయి అనుకున్నాం? తామర పువ్వులా ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉన్న ఆవిడ చేతుల కాంతి ఈ తెల్లని ముత్యాల తాడు మీద పడి ముత్యాల తాడు కూడా పగడాల తాడులో మెరిసిపోవడం మొదలు పెట్టిందిట. అంటే ఆ చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించండి. మన చేతి కాంతి తెల్లని దాని మీద పడి తెలుపు ఎరుపెక్కిందిట. ఇప్పుడు నేను చెయ్యెత్తి ఇలా కొడితే ఈ తెల్ల పంచి ఎర్ర పంచి అవుతుంది అవట్లా, అంటే నా చేతులు అంత ఎర్రగా లేవన్నమాట. అంటే ఒకప్పుడు ఉండేవి భక్తులందరినీ నెత్తి మీద ఇలా కొట్టి దీవించి 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 నా చేతులు కూడా పాడైపోయాయి. కానీ ఒకప్పుడు నేను కూడా అంతే, నా తెల్లని పంచి మీద ఈ ఎర్రని చేయి పెట్టగానే తెల్ల పంచి కూడా ఎర్ర పంచి కింద కనపడేది. ఈ ఎర్రగా ఉన్న నా చెయ్యి మీ బుర్రల మీద చెయ్యి పెట్టి అలా తట్టి తట్టగానే ఈ ఎరుపు పోయి ఈ బుర్రల దెబ్బకి బుర్రలని లాగేసాయి ఎరుపు. మన భక్తులు అంత గొప్పవాళ్ళు. కానీ ఆవిడ చేతులు మాత్రం అలాగే ఎర్రగా ఉన్నాయి. ఈ ఎర్రని చేతితోటి తెల్లతాడు పట్టుకోగానే ఆ తెల్లతాడు కూడా పగడాల తాడులో మెరిసిపోయింది. దాన్ని బట్టి ఆవిడ పద్మినీ జాతి స్త్రీ అని అర్థమవుతుంది. ఇక చేతితోటి తాడు పుచ్చుకుని ఆ తాడు ఇటు 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 రెండు చేతులు తిప్పుతూ ఉంటే ఈ చేతులకున్న గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు ఉన్నాయి. ఈ గాజులు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కదులుతూ ఒక గాజుకు ఒక గాజు టింగ్ టింగ్ అని తగిలి అదొక అవ్యక్తమైన తాళధ్వనిలో ఉంది. అందంగా గాజులు గలగలలాడుతూ ఉంటే ఆ శబ్దం చాలా బాగుంటుంది. అందులో బంగారపు గాజులుంటాయి. ఆ బంగారపు గాజులకి నవరత్నాలు తగిలించారు. నవరత్నములు తాపడము చెయ్యబడిన కంకణములు ఒకదానికొకటి తగిలి మనోహరమైన ధ్వనిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే పాటలు పాడేటప్పుడు పూర్వం సన్నగా తాళం కూడా వేసేవారు. ఆ తాళ శబ్దంలో ఉందిట. ఇంకా చెవులకు బంగారు కుండలములు పెట్టుకుంది. ఆవిడ బుగ్గలు ఎర్రగా బంగారపు రంగులో మెరిసిపోతున్నాయి. ఈ బుగ్గల మీద ఈ కుండలముల కాంతి పడి ఈ బుగ్గలు ఇంకా మెరిసిపోతున్నాయి. ఆవిడ పెద్ద కొప్పు పెట్టుకుంది. ఆ కొప్పు విడిపోయింది. కొప్పులో ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి. పువ్వులు కిందకి రాలిపోతున్నాయి. అయినా సర్దుకోకుండానే చిలుకుతోంది. అసలు ఆవిడికి నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉంది. ఈ కౌను కులీయంగా ఇంకా సన్నబడిపోయి అటు ఇటు కదులుతుందట. అసలే సన్నగా ఉన్న నడుము బాగా పెరుగు చిలిగితే ఇంకా సన్నబడుతుంది. నడుము సన్నబడాలంటే పెరుగు చిలకాలి అని నేను అనలేదు, భాగవతంలో పోతన గారు అన్నారు. మళ్ళీ నా మీద పడకండి. ఇప్పుడు ఆవిడ బాగా చెమట పట్టి అలిసిపోయింది. పెరుగు చిలుకుతూ చిలుకుతూ ఉంటే కొంతసేపటికి ఏమైపోయింది? నడుము అలిసిపోయింది, సన్నబడిపోయింది, చేతులు కదిలిపోతున్నాయి, ఒళ్ళంతా కదిలిపోయింది, ఎక్సర్సైజ్ ఎక్కువైపోయింది. శ్రమ వల్ల ఏమైంది? ముఖం మీద చెమట బిందువులు పట్టాయి. అది ఎలా ఉంది చూడడానికి? తెల్లవారుజామున తామర పువ్వు మీద మంచు బుట్లు పడినట్టుందిట. మంచు పైబడిన పద్మంబు తెగుడ. మీరు ఎప్పుడన్నా చూడండి, తామర పువ్వు మీద మంచు పడిందంటే ఆ తామర పువ్వు ఏమైపోతుంది? కమిలిపోతుంది. ఈవిడ ముఖం తామర పువ్వు, చెమటేమో మంచు బిందువుల్లో ఉంది. అంటే చెమటతో కూడిన ఆవిడ ముఖం వాడిపోయిన తామర పువ్వులో ఉంది. అనగా ఆవిడ ముఖం కూడా అలసటకి గురయ్యింది. ముఖం చూస్తే అలిసిపోయింది అని అర్థమవుతుంది. అలసిపోయిన పాట అంటే బాగా ఇష్టం. ఆవిడకి గానం అంటే చాలా ఇష్టం. కాకపోతే కళ్ళు మూయకుండా కళ్ళు తెరిచిపోతుంది ఆవిడ. కళ్ళు మూసి పాడితే ఒక ఇబ్బంది ఉందండి. కొడుకు వచ్చినా తెలియదు, మైకు నాగేసినా తెలియదు. అందుకని ఏంటంటే శుభ్రంగా కళ్ళు తెరిచి స్టూల్ మీద కూర్చుని ఒక అద్భుతమైన పాట పాడుతోంది మంచి కంఠంతో. ఇప్పుడు మన భక్తులు ఇందాక ఆవిడ పాడారు. ఈ యశోదాదేవి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులన్నీ పాటల కింద రాసుకుంది. ఏమంటే యశోద ఎప్పుడు తన పాటలు తానే రాసుకుని పాడుతుంది, ఇతరులు రాసిన పాటలు పాడకుండా. ఆ పాట అందుకే ఆ మాధుర్యం కూడా. ఏల పాటలు తేలిగ్గా జానపదులు పాడుకునేటటువంటి భాషలో యశోద పాట రాసుకుని తానే రాసుకున్న పాటని ఇప్పుడు పాడుతోంది. అంటే పాడే పాట కృష్ణుడి గురించి పాడుతోంది. కృష్ణుడు చిన్నప్పుడు చేసిన లీలలు పాడుతోంది. ఆ లీలల్ని తాను రాసుకుంది. ఆ ఏలపాటలు తన మధురమైన కంఠంతో పాడుతూ ఉంటే తరువులు ఇగురత్త అన్నారు పోతన గారు. ఆ వ్రేపల్లెలో వాళ్ళ ఇంటికి దగ్గరలో కొన్ని చెట్లు ఈ మధ్యకాలంలో ఎండిపోయాయి. ఆ చెట్లు ఎవరో నరికారో లేకపోతే ఏదో కారణం చేత మొత్తం మీద ఎండిపోయాయి. ఎండిపోయిన చెట్లకి హఠాత్తుగా వేళ్ళు పుట్టి, చెట్లకి చిగుళ్ళు పుట్టి, పువ్వులు పూసి మొత్తం చెట్లన్నీ పచ్చగా మారిపోయాయి. ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వస్తాయి ఎక్కడన్నా? ఓ దొంగను నరికి పైన తగిలించండి ఎక్కడన్నా వాసంగా, ఆ దొంగకి చిగుళ్ళు రావడం అసంభవం. కానీ ఆవిడ కంఠమాధుర్యమునకు ఎండిన మురోడులు కూడా, పాడైపోయిన చెట్లు కూడా మళ్ళీ చిగురించాయి. ఆ కంఠం అంత బాగుందన్నమాట. అసలు ఈ పదం చాలాసార్లు వాడతాడు పోతన గారు. భాగవతం నవమ స్కంధంలో లవుడు కుశుడు రాముడి సన్నిధానంలో పాట పాడారట. ఇది భాగవతం 9వ స్కంధంలో ఉంటుంది. వట్టి మ్రాకులు పల్లవింపనవారితంబుగ పాడగా అంటాడు ఆయన. వట్టి మ్రాకులు అంటే ఎండిపోయిన చెట్లు కూడా పల్లవించాయి. కొంతమందికి భగవంతుడు ఆ కంఠం ఇస్తాడు. కంఠం ఒక పెద్ద వరం. మధురముగా పాడుతూ ఉంటే, భగవంతుడి గురించి తన్మయత్వంతో పాడుతూ ఉంటే ఇక ఎండిపోయిన చెట్లు కూడా చిగురిస్తాయి. మనకి అంత భక్తి ఉండాలి, అంత తన్మయత్వం ఉండాలి. ఆవిడ పాడుతూ ఉంటే చెట్లు చిగురించాయి. అలా పాడడం మొదలుపెట్టింది ఆవిడ. 1959లో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అని ఒక సినిమా తీశారు. అందులో యశోదాదేవిగా, ఒకడుమాలికగా, ఒకడుమాలిక అంటే యశోదేగా మరి, కాబట్టి ముందేమో ఒకడుమాలిక, ఆ తర్వాత నారదుడు వచ్చాక ఆవిడ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నువ్వే యశోదవమ్మ అంటాడు. అలా యశోదా రూపంలో ఇటు ఒకడుమాలిక రూపంలో ఒక మహాత్మురాలు నటించింది శాంతకుమారి. నిజంగా ఆవిడ శాంతస్వరూపిణి. కొంతమంది చూస్తే ముచ్చటగా ఉంటారు, వాళ్ళు ఆ పాత్రలకే పరిమితం అయితే బాగుండేమో అనిపించేలా ఉంటారు. ఆ పాత్రలకి వాళ్ళే సరిపోతారు, సరితూగుతారు. అటువంటి వాళ్ళు మరొకరు దొరకరు. ఆవిడ వెంకటేశ్వర మహాత్మ్యంలో శ్రీకృష్ణుడి లీలలు అద్భుతంగా పాడేసింది. నిజంగా ఆవిడ పాడుతుంటే నాకు ఎప్పుడు ఈ ఘట్టం చదివినప్పుడల్లా ఆవిడే గుర్తుకొస్తుంది. ఆవిడే యశోదో, యశోదే ఆవిడగా పుట్టిందో. అందులో ఏమన్నాడు, యశోద పాడుతూ ఉంటే తరువులు ఇగురొత్తాయి అన్నాడు. నిజంగా ఆవిడ పాడితే అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. నా భక్తి వల్ల అలా అనిపిస్తుందో, లేక మీకు కూడా వింటే అలా అనిపిస్తుందో చూద్దాం. కాసేపు ఆ పాట పాడుకుందాం. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, గోపాల నందగోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల. వెన్నమీ గడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట,
వెన్నమీగడలు దున్ను పాలకు ఏమి కొరత రా మన ఇంట, పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా. ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల. ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల గోపాల నందగోపాల గోపాల గోపాల నందగోపాల.
ఇలా ఆవిడ గోపాల అని పాడుతూ ఉండగానే బయట ఆడుకుంటున్న కృష్ణుడు పరుగు పరుగును వచ్చి అమాంతంగా వీపు మీద పడిపోయాడు. గట్టిగా వీపు పట్టుకున్నాడు, భుజాలు పట్టుకున్నాడు, కుదిపేశాడు. అమ్మ ఆకలిగా ఉంది రా పాలి అన్నాడు. పిలిచిందిగా మరి ఆవిడ. అందుకని పెరుగు చిలుకుతున్న తల్లి భుజములు కవ్వం గట్టిగా పట్టుకుని ఆకలిస్తోంది పాలు పాలనగానే ఆవిడ నవ్వుకున్నది, ఏమాత్రం విసుక్కోలేదు. సహజంగా ఎంత గొప్ప సహనవంతులైనా సరే పని చేస్తున్నప్పుడు పిల్లల మీద పడితే విసుక్కుని కసేపు ఆడుకోండి తర్వాత చూద్దాం అంటారు. కానీ ఆవిడ అత్యంత సహనశీల గనక, కోపం అనేది మాట వరసకు కూడా రాని తల్లి గనుక, కవ్వము పట్టిన ప్రియసుతూ అవ్వ నరుగ నేత్ర తిగిచి అంక తలము నన్నవ్వుచు నిడుకొని కోకటి దువ్వుచు చన్నిచ్చిన తడు తూటుచు కుడిచ. కవ్వం పట్టుకున్న కుమారుణ్ణి ప్రేమతో దగ్గరికి తీసుకుంది, కౌగిలించుకుంది, ఒక క్షణం కన్నీళ్లు పెట్టుకుంది. కడుపు నిండా ఇంత అన్నం తిను పాలు తాగు అంటే వినవు, ఆకలి ఆకలి అంటావు, రెండు కుక్కలు తాగుతావు, పరిగెట్టుకు వెళ్ళిపోతావు బయటికి, మళ్ళీ ఆటల్లో ఆకలి అంటావు, మళ్ళీ వస్తావు, ఇలా సంపూర్ణంగా ఆహారం తీసుకోకపోతే చిక్కిపోతావు నా తండ్రి అని దగ్గరకు తీసుకుని మురిపాలు చూపించి తొడ మీద కూర్చోపెట్టుకుని కూకటి దువ్వచ్చు ఆయన జుట్టుని ప్రేమతో దువ్వింది. కొంతమంది తల్లులు ఉంటారే జుట్టులోకి ఇలా వేళ్ళు పోనిచ్చి ఇలా నిమురుతారు, అబ్బబ్బబ్బా అలా నిమిరితే ఎంత హాయిగా ఉంటుందో. మా చిన్నప్పుడు ఒక మహాత్మురాలు ఉండేదండి గురదనాపల్లి అని ఊళ్ళో, కాకినాడ, కాకినాడ దగ్గర గురదనాపల్లి అని మా అమ్మగారు ఊరు. అందువల్ల అక్కడికి చిన్నప్పుడంతా మేనమామ ఊరు కదా, పుట్టిన ఊరు కదా మా అమ్మకి, అందుకని అక్కడికే తీసుకుపోయేది. ఓ పుణ్యాత్మురాలు, ఆవిడ పేరు మర్చిపోయాను కానీ కొంతకాలం పైగా పేర్లు మర్చిపోతూ ఉంటాను, నన్ను చూడగానే ఎంతో ముచ్చటగా దగ్గరికి తీసుకునేది. ఇప్పటికంటే ఇప్పుడు కొంచెం అందంగా ఉండేవంటే, కొంచెం ఎర్రగా ఉండేవంటే అనేవారు. మరి నాకు తెలియదు, అప్పట్లో వీడియోస్ లేవు, నా అందం చూసుకోవడానికి లేక నా బందర అయిపోయింది. ఇప్పుడు ఏమిటో కాలప్రభావం వల్ల అలా శరీరాలు మారిపోతాయి, కానీ చిన్నప్పుడు 3-2 ఏళ్ల వయస్సులో మాత్రం పిల్లలు భలే పరిగెడతారు, ముచ్చట్లాడతారు. అప్పుడు ఏమి చేసినా ఏమన్నారు, ఇప్పుడు ఏదైనా చేద్దామంటే అందరూ ఏమంటారనో భయం. అప్పుడైతే ఈగిరికి ఎందుకు దూకేసేవాడిని, ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా సమస్తం విసర్జించేవాళ్ళం. ఇప్పుడు విసర్జిస్తే బాగుంటుందా మరి. ఆవిడ తల్లు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అలా ప్రేమగా నిమిరి, సంస్కృతం మాస్టర్ అబ్బాయి ఎంత బాగా ఉంటుందిరా నీ జుట్టు అనేది, ఎంత జుట్టు ఏతరొప్పలో ఉండేది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళమ్మ అలాగా కోకటి దువ్వుతూ చన్నిచ్చింది, ఆయన కూడా తూటుచు కూడిచ్చాను దూడలాగా తల ఊపుతూ ముట్టి ఊపుతూ పాలు తాగాడు. అసలు కృష్ణుడి లక్షణం అది. ఆవిడ గోపాల అంది కాబట్టి ఏం చేశాడైనా పరిగెత్తుకొచ్చాడు. తనని తలుచుకున్న వారిని తక్షణం రక్షించడం పరమాత్మ యొక్క లక్షణం. అనుక్షణం భక్తుల్ని ఎలా రక్షిద్దామని చూస్తాడు గనకే ఆ పుండరీకాక్షుడు అవ్యాజ కరుణామూర్తి అని పిలువబడ్డాడు. ఆయన తల్లిపాలు 2 కుక్కలు తాగాడు, పూర్తిగా కూడా తాగలేదు. పూర్తిగా పాలు తాగేలోపే ఈలోపు తల్లి ఈయన్ని పక్కనుండ ఓ పీట మీద కూర్చోబెట్టి వంటింట్లోకి పరిగెత్తింది. కారణం, ఈవిడ ఈ పెరుగు చిలకడానికి ఇక్కడికి వచ్చే ముందు లోపల పొయ్యి మీద పాలు పెట్టింది. అది మామూలు పొయ్యి కాదు, దాలిగుంట అంటే పిడకల పొయ్యి. ఆవు పేడతో పిడకలు చేసేవారు పూర్వం, ఆ పిడకలను పొయ్యి కింద పెట్టేవారు. ఆ పిడకల పొయ్యి మీదే పాలకుండ పెట్టి పాలు కాచేవారు. ఈ పిడకలు మెల్లిమెల్లిగా రాజుకుంటూ ఉంటే ఈ కుండలో ఉన్న పాలు తెల్లవార్లు కాగేవి. అలా తెల్లవారులు ఆ పాలు తాగేసరికి ఆ పాలు ఎంత రుచిగా ఉంటాయండి. ఓయ్ బాబోయ్, ఆ పాలు తాగితే ఎంత టేస్టో, ఇప్పుడు పాలు అంతా వేస్ట్. ఆ రోజుల్లో పేస్ట్ అయిపోయేదాకా తాగించేవారు వాటి పాలు. ఆ పాలు నేను తాగాను, అందుకు చెప్తాను నేను. అందుకే ఇప్పటికి కూడా కొండలు ఎక్కగలుగుతున్నాం. మీలో కొంతమంది తాగారు మహానుభావులు, మందని వాళ్ళు తాగే ఉంటారు అనుమానం, అదిగో చెప్తున్నారు. కానీ మందరికి ఒక సుఖం ఉందండి, మనిషికి ఎక్కువ వేరు కానీ ఓ పాతిక బూరులు వేసేస్తారు కంచంలో, వాడు తినేదాకా ఓ పోటు పొడిచి మరి తినిపిస్తారు, అంత ప్రేమ. ఇప్పటికీ ఆ పుణ్యాత్పురాలు పేరేమిటండి, మా టీచర్ గారు పార్వతి టీచర్ గారు, అలాంటి మహాత్పురాలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఆవిడో యశోద, నాకు ఆవిడో ఒకడు మాలిక, కొడుకో కొడుకు అని బొగ్గలో రెండు బోట్లు పొడిచి నన్ను కూర్చోబెట్టి నాలుగు బూరులు వేసి నెయ్యి దాని నిండా పోసి తింటావా లేదా అంటుంది ఆవిడ. నేనేమో తంట పడేవాడిని, ఒక్క బొబ్బట్టు కంటే నా జీవితంలో తినలేను ఆయన. ఆ ప్రేమ కొంతమందికి అలా భగవంతుడు ఇస్తాడు. కొన్ని అగ్రహారాలకు ఆ శక్తి ఉంటుందండి. ఈ మందరిని తెగపోడేస్తారు గురువుగారు ఏమిటంటే దానికి ఒక శక్తి ఉంది, లేకపోతే పొగడం. మనం బృందావనాన్ని ఎందుకు పొగుడుతున్నాం అంటే బృందావనంలో కృష్ణుడు పుట్టాడు, ఆ శక్తి ఉంది. మందరికి ఆ శక్తి ఎలా వచ్చింది, దాని పూర్వపరిణామం మంత్రపురి, లక్ష్మీ స్వరూపం అది. ఏకదాటి ఒక రెండేళ్ళు వెళ్ళాను, నాలుగేళ్ల క్రితం. అదే ఏం చేస్తాం, ఎక్కువగా తీర్థస్థలాలకి భగవంతుడు రానివ్వడు, పరీక్షిస్తూ ఉంటాడు. మళ్ళీ గట్టే చెప్పడు గోవిందాన్ని, అలా పిడకల పొయ్యి మీద, దాలిగుంట మీద కుండ పెట్టి ఆ కుండలో పాలు పోసి, ఆ పాలు ఒరుగుతున్నాయి కదా అని ఇవిడు పెరుగు తిరుగుతోంది, ఇంతలో కృష్ణుడు వచ్చాడు పాలిస్తోంది, ఈ దాలిగుంట మీద ఉన్న పెరుగు కుండలో ఉన్న పాల కుండలో ఉన్న పాలు బుసబుస పైకి పొంగాయి, పాల పొంగది. అందుకని అయ్యో పాలు పొంగుతున్నాయి పొయ్యి ఆరిపోతుందని ఈవిడ చేతిలో ఉన్న తొడ మీద ఉన్న కృష్ణుడిని తీసుకుని పక్కనున్న పీట మీద కూర్చోబెట్టింది, పాలు దింపడానికి వెళ్ళిపోయింది లోపలికి. పొంగారెడి పాలు దించుటకునై ఏకంగా పొంగే పాలు దింపడానికి వెళ్ళింది. దాంతో కృష్ణుడికి కోపం వచ్చింది, నేను భగవంతుణ్ణి, నాకు పాలిస్తూ మధ్యలో విడిచిపెట్టిపోతావా? నైవేద్యం పెడుతున్నప్పుడు ఎంత పిలిచినా మధ్యలో లేవకూడదు. ఇప్పుడు ఆయన ఉన్నారు, రోజు మీకు నైవేద్యం పెడుతున్నారు స్వామివారికి, ఆ పళ్ళు పట్టుకొచ్చి ఆ ఫలములు స్వామికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఫోన్ వచ్చాయి కదా అని నైవేద్యం ఆపి హలో అని మధ్యలో మాట్లాడితే స్వామివారికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడనమాట, ఎప్పుడో రైల్లో పెడుతున్నప్పుడు తిండి లేకుండా చేస్తాడో పూట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, భగవత్ సేవలు ఉన్నప్పుడు అటు సూర్యుడి పడితేనే కదలకూడదు.